One brother asked this question. According to the book of Hebrews, chapter 6, verse 4, can salvation be lost? Can salvation be lost?
No.
రక్షణను కోల్పోయే అవకాశం లేదు.
Hebrews chapter 6 is one of the most familiar passages for those to use for those who think that salvation can be lost.
మీరు ఏదైతే హిబ్రూ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రక్షణ కోల్పోతారా అనేటువంటి సందేహాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేశారు, ఆ అధ్యాయమే రక్షణను కోల్పోవడం కుదరదు అనేటువంటి ఆ అధ్యాయం చెప్తుంది. కరెక్ట్ జరుగుతుంది.
But even in the passage, it's quite apparent that the apostle writing does not believe that salvation can be lost.
ఆ యొక్క అధ్యాయంలో అపోస్తలుడు ఏమని నమ్ముతున్నాడంటే, salvation cannot be lost. రక్షణ అనేటువంటిది కోల్పోయే అవకాశం లేదు.
The most simple way to see this in the passage is to look at the pronouns. We, they, us, them.
ఆ యొక్క అధ్యాయంలో మీరు చూసినట్లయితే మేము, మనము, వారు అనేటువంటి పదాలను మీరు అండర్లైన్ చేసుకుని జాగ్రత్తగా గమనించినట్లయితే,
the entire epistle of Hebrews, we, us, our.
హెబ్రూ రాసిన పత్రిక మొత్తం చూసినప్పుడు ఈ యొక్క పదాలు మీరు అండర్లైన్ చేసుకోండి, అయితే జాగ్రత్తగా గమనించండి. వి అంటే మనము, వారు, దే అంటే వారు, అయితే ఆవర్ అంటే మన, మన, మనము, వారు అనేటువంటి పదాల గురించి రాయబడినట్లు చూస్తున్నాం.
ఈవెన్ ద ఫస్ట్ 3 వర్సెస్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6, వి, us, we, our.
హెబ్రూ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే మనము, అయితే మన, లేకపోతే వారు అలాంటి పదాలే రాయబడింది.
So beginning in verse 4, we see those, they, them.
మరి 4వ వచనం ఒకసారి చదివినట్లయితే చూడండి, 4వ వచనం ఒకసారి చదవండి. ఎవరన్నా
Because the order is probably
different.
Yeah,
okay. He asked about verse 4. Verse 4 uses those. It uses, well, English, it goes to the next verse. Verse 6 says they and them.
తమ విషయములు
ఒకసారి
వెలిగింపబడి వాళ్ళు అనే విషయాన్ని మనకి ఎవరైతే ఒకసారి వెలిగింపబడ్డారో,
వర్స్ 6, ఇంపాసిబుల్ టు రెన్యూ దెమ్ to repentance. They crucified.
Parishuddhatma lo paryavari devuni divya vakyamu labo yoga sambandhamaina shaktula prabhavam anubhavinchina tarvata tappipoyina vaallu
In the beginning, again in verse 9, he returns to we, you, us, and so forth for the remainder of the book.
చూడండి, అయితే 9వ వచనంలో ఇక అపోస్తలుడు ఏమంటున్నాడు, అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్తున్నాము. తర్వాత 10వ వచనంలో మీరు, మేము, మీరు అనే వచనం మాట్లాడతాడు.
There are other reasons that this passage does not teach that one can lose salvation, but it is obvious just from the use of the pronouns that he's not speaking about we. us. He's talking about those outside the faith.
అయితే ఈ అధ్యాయంలోనే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మనము మాత్రం కోల్పోము. అయితే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అయితే మనము, మీరు, ప్రియులారా, నువ్వు, నేను, మనము క్రీస్తునందు ఉన్నవాళ్ళు, కొనసాగించే వాళ్ళు, వాళ్ళు వాళ్ళు వేరు, వాళ్ళు వేరు.
The Bible is clear in many texts that salvation cannot be lost. Let me just give you two of the passages. You can look at them for yourself later.
రక్షణ అనేటువంటిది కోల్పోయే ఒకసారి మొదలు పెడితే కోల్పోయే అవకాశం లేదు. దానికోసం మీకు రెండు వాక్య భాగాలు నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నా.
John chapter 10 teaches a triple, threefold security.
యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే మూడు విధాలుగా యోహాను రక్షణ అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది అసాధ్యం అని చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం
ఇట్స్ వర్సెస్ 27, 28, 29.
చూడండి 10వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మీరు అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్.
నో వన్ కెన్ టేక్ us out of the Father's hand, out of Jesus' hand, and number 3, Jesus and the Father are one. Threefold security.
చూడండి 29 వచ్చిన చోట వాటిని అంటే ఆ గొర్రెలు నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను తండ్రి ఏకమై ఉన్నానని వాటి నాకు తండ్రి ఎవరినైతే ఇచ్చాడో వారిని ఆయన నా చేతిలో నుంచి తీసేయడం ఎవరి వల్ల ఇంపాసిబుల్.
Churches and pastors that teach that one can lose salvation are actually not even preaching the true gospel, because the Savior who saves is eternal.
ఏ సంఘాలైతే ఏ పాస్టర్లు అయితే రక్షణ కోల్పోవచ్చు అని చెప్తున్నారో వాళ్ళు నిజమైన సువార్తను బోధించట్లేదు. ఎందుకంటే మన రక్షకుడు, మన సేవియర్, మన రక్షకుడు ఆయన నిత్యుడు, ఎటర్నల్.
The other passage, you can look at it on your own, but please write it down.
మీరు రాసుకోండి, ఈ యొక్క వచనాలు రాసుకోండి, ధ్యానించండి, ఇంటికెళ్ళి ధ్యానించండి.
Most clearly teaches you cannot lose your salvation. 1 Peter chapter 1 verses 3 through 9. 1 Peter chapter 1 verses 3 through 9.
మొదటి పేతురు మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు ఇక్కడ ధ్యానం చేసినట్లయితే
రక్షణ అనేటువంటిది కోల్పోవడం కుదరదు అనేది పేతురు చెప్తున్నాడు.
John chapter 10, no.
1 Peter chapter 1 from verse 3 to verse 9. మొదటి పేతురు మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు.
Maybe Sundar, you could put the passage on the board there behind them so they can see these and any other verses we talk about. Okay, and Samuel, John 10 gave 3 reasons we can't lose our salvation. 1 Peter 1 gives 5 reasons we cannot lose our salvation.
యోహాను సువార్త 10వ అధ్యాయము 3 రీజన్స్ మనకి ఇస్తుంది, మన యొక్క సాల్వేషన్, మన యొక్క రక్షణ కోల్పోవటం కుదరదు అని. అయితే మొదటి పేరు మొదటి అధ్యాయంలో 5 రీజన్స్ పేరు ఇస్తున్నాడంట, 5 కారణాలు పేరు చెప్తున్నాడు.
You can find those reasons in verses 4 and verse 5.
ఆ యొక్క కారణాలు పేతురు ఎక్కడ చెప్తున్నాడంటే 4, 5 వచనాల్లో చెప్తున్నాడు. చూడండి,
imperishable. See if you can find his word. Imperishable, undefiled, reserved in heaven, protected by the power of God, ready to be revealed in the last time.
చూడండి ఇక్కడ 3, 4 వచనాలు, 5 వచనాలు చూడండి.
మొదటి పేరు, మొదటి పేరు సార్ లేదు, ఇంక చెప్పలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 29 ఇక్కడ చూసినట్లయితే
ఇక్కడ చూడండి ఆయన ఏమేస్తున్నారు చూడండి, చెప్తున్నారు చూడండి. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది అంటే క్షయము కానిది, నశించనిది, ఎక్స్పైరీ డేట్ లేనటువంటిది. టాబ్లెట్ ఏమవుతుంది? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దీనికి. నిర్మలమైనది, వాడబారనిది, స్వాస్థ్యములైన మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను తిరిగి చెందించి కలవని కాలముందు బయలుపరచుకున్న సిద్ధము లక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకముందు భద్రపరచబడి ఉన్నది. దేవుని శక్తి చేత కాపాడబడుచు.
రోమన్
గ్రాసిన పత్రిక 11:29 రోమిలు గ్రాసిన పత్రిక 11:29 చూడండి. రోమా 11:29.
Is it that self in the telegram?
Yes. Means gifts and the calling of the Arabic are irrevocable.
Cannot be revoked. Cannot be called back.
Yeah, away. And in certain Telugu, he doesn't repent of those decisions.
When he gives you a gift and when he calls you, he never repents.
He never repents. That's why it's written.
And so Jesus would say, "Depart from me, I never knew you." Not "I once knew you and then forgot about you."
చూడండి ఇక్కడ 11:29 ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఏవైనగా దేవుడు తన కృపావరము విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. తన యొక్క కృప, తన యొక్క దేవుడు తన యొక్క కృపావరముల విషయములోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. యేసు ప్రభు మరి మత్తయి 7:21 ఏమంటాడండి, మీరు మీరెవరో నాకు, నేను మిమ్మల్ని ఎన్నుకను అంటాడు. ఐ డోంట్ నో యూ. అంతే తప్ప కొంతకాలం మీరు నాకు గుర్తుంది కానీ నువ్వు మర్చిపోయానండి అనేటువంటి ఆ యొక్క ఇష్యూ దేవునితో రాదు. అయితే నీవు ఆయన వైపు ఉంటావు, లేకపోతే నీకు ఆయనకి సంబంధం లేకుండా ఉంటావు. సో ఏమంటే ఆయన పిలిస్తే ఆయన కంటిన్యూ చేస్తాడు. ఇది ఆయన కార్యం. ఎందుకంటే దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. రెండవది, ఆయన పిలుపు విషయమైన పశ్చాత్తాప పడడు. ఆయన పిలిచిన తర్వాత అనవసరంగా ఈయన పిలిస్తేనే వేరే వాడిని పిలిస్తే బాగుండు అని చెప్పి ఆయన అనుకోడు. ఆయన పిలుస్తాడు. ఆయన రోమా 8:28 చూస్తే ఎవరైతే పిలిచే ముందుగా ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని పిలుస్తున్నాడు. తర్వాత చివరిలో ఆయన మహింపరుస్తున్నాడు. తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 6:16 ఏమంటున్నాడు, ఆ పని మొదలుపెట్టినటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు అని. సో గాడ్ బిగిన్స్ ద వర్క్ అండ్ గాడ్ విల్ కంటిన్యూ హిస్ వర్క్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక క్వశ్చన్ ఏంటంటే, దేవుడిని పిలిచాడా లేదా అనేది క్వశ్చన్ తప్ప మీరు నేర్చే క్వశ్చన్ కాదు. సో సమడి మధ్యలో వెళ్ళిపోతే పెరిగిపోతే దాని అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళని పిలవలేదు అని అర్థం. పిలిచిన వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటారు.
Okay, so we'll be, this afternoon we'll be around. If people want to talk more about that, we'll do it then. But let's go to another question.
Okay. I just also gave them the difference of Philippians chapter 1, 6, because God calls
them to continue. Good work. Good work.
చాలా ప్రాముఖ్యమైన
బ్యాక్స్లైడింగ్. ఐ ఆల్సో ఆస్క్ దిస్ క్వశ్చన్. బ్యాక్స్లైడింగ్
చాలా మంది అస్పష్టత ఉంది.
తర్వాత ఇంకొక ప్రశ్న, చిన్న ప్రశ్న.
దేవుని ప్రణాళికలో ఉన్న రక్షించబడిన తర్వాత తప్పిపోయే అవకాశం ఉందా? తప్పిపోతే అతని పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తి తను తాను తన హృదయాన్ని కఠినపరుచుకొని తప్పిపోతే అతని స్థితి ఏంటి? అప్పుడు ఆ వ్యక్తి దేవుని ప్రణాళికలో లేడు అని మనం నిర్ణయించుకోవాలా? వాళ్ళే క్వశ్చన్ చెప్పారు, వాళ్ళ ఆన్సర్ కూడా చెప్పారు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో దేవుడు ప్రణాళికలో కూడా
Should we respond?
Yeah, please.
Yeah. Do they all read Telugu?
Yes.
100%?
Yes.
Okay.
Except the couple from Gujarat,
yeah.
And then probably Brother Dean cannot read Telugu.
Oh, Dean, hurry, catch up. Dean, you're too slow. Okay. The reason I'm asking, the resource that you will give them today deals with this, so it doesn't use the word backsliding, but in the chapter on repentance, if they'll read what Paul has to say about how the true repenter does still deal with sin, but here's the difference between a true Christian and a false Christian. A false Christian might say, I'm just backsliding, and be okay with it. A true Christian can never sin without being convicted. Okay? That's one part. The second part, if you just say it together, brother, you can help remember.
Yeah.
Long story.
Yeah.
Okay? That's the first part. True Christian, if they sin, will be convicted. Alright? First part. Second part. The difference between a Christian and a non-Christian is not that the Christian doesn't sin. It's that the Christian is a repenting sinner. Repentance is not once done, forever accomplished. Repentance is the way we live, always turning from ourselves, from our sin, to the Lord Christ. Okay?
ఈ విషయాన్ని దీన్ని బ్యాక్ స్లైడింగ్ అనేటువంటి తప్పుకోవడం విషయాన్ని మీకు ఒక బుక్ ఇస్తాము. ఆ బుక్ లో పశ్చాత్తాపు పడుట అనేటువంటి మోర మనస్సు పొందుట అనేటువంటి అంశాన్ని ఈ విషయాన్ని సార్ మేము డీల్ చేస్తాము. సో మీరు ఆ పుస్తకాన్ని మీరు చదివినప్పుడు ఈ విషయం మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క పాయింట్ నేను మీకు చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, ఒక విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, విశ్వాసి పాపం చేయడని కాదు, గమనించాలి, విశ్వాసి పాపం నిజమైనటువంటి క్రిస్టియన్ విశ్వాసికి అయితే విశ్వాస భ్రమలో ఉన్నటువంటి వ్యక్తికి తేడా ఏంటంటే, విశ్వాసి పాపం చేయడని కాదు, పాపం చేసినప్పుడల్లా కన్విక్ట్ అవుతాడు. అంటే తన యొక్క మనస్సు పుచ్చుకుంటుంది. అదే విశ్వాసి అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వ్యక్తికి పాపం గుచ్చుకోడు, పాపం హ్యాపీగా ఉంటుంది, పాపంలో కంటిన్యూ అవుతా ఉంటాడు. కుష్ఠవాడికి గుచ్చినప్పుడు ఏం చేస్తుంది, సెన్స్ ఉంటుందా? సెన్స్ ఉండదు. అలాగే అవిశ్వాసికి పాపం అనేది గుచ్చుకోడు, హ్యాపీగా ఉంటుంది. విశ్వాసికి పాపం గుచ్చుకోదు.
అవిశ్వాసి అంటే నాన్ క్రిస్టియన్.
ఫాల్స్
క్రిస్టియన్ అంటే నేను క్రైస్తవుని అని భ్రమలో ఉన్నవాడు.
ఎస్,
నేను క్రైస్తవుని అని భ్రమలో ఉన్నవాడు పాపం చేస్తే వాడికి ఏ స్పర్శ తెలియదు, నేను చేశాను అని. కానీ నిజమైన క్రిస్టియన్ ఏం చేస్తాడంటే, పాపం చేసిన వాడు కూర్చుంటుంది, వాడు సుఖంగా తినలేడు, కూర్చోలేడు, నిద్రపోలేడు, దాన్ని ఒప్పుకుంటాడు. రెండోది నిజమైన క్రిస్టియన్ ఏంటంటే, రోజు పాపం నుంచి దేవుని వైపు తన ముఖాన్ని తిప్పుకుంటాడు. పాపం ఎప్పుడూ వాడి ముందే ఉంటుంది, కానీ ఆ పాపం నుంచి రోజు దేవుని వైపు తన ముఖాన్ని తిప్పుకుంటాడనమాట. అంటే అది ఒకసారి జరిగేది కాదు, రోజు జరిగే ప్రక్రియ. వాడి లోకంలో శరీరంలో బ్రతికినంత కాలం రోజు జరిగే ప్రక్రియ. ఒకసారి ఏదో ఒప్పుకున్నాం పాపం అయిపోయింది, వాడు నిజమని క్రిస్టియన్ కాదు.
జస్ట్ వన్ మారు మనస్సు అంటే బ్రదర్ చెప్పింది ఏంటంటే, నేను బ్రదర్ ఆల్రెడీ మొత్తం చెప్పేశాడు, ఇక నా వర్షన్ ఖాళీ నిమిషాలు చెప్పేసి చూపిస్తాను. ఏంటంటే మారు మనస్సు అంటే యాక్చువల్ గా మారు మనస్సును, మనస్సు అంటే మైండ్, హార్ట్, విల్, ఎమోషన్స్, అవన్నీ కూడా మైండ్, హార్ట్, మనస్సును మార్చుకోవటం. ఇది మనకు మొదలైనప్పుడు, పరిశుద్ధాత్మక శక్తి ద్వారా మనకు మొదలైనప్పుడు మనం ఏం చేస్తామంటే, పాపాన్ని ఏం చేస్తాం, అసహించుకుంటామా, ఇష్టపడతామా? అసహించుకొని ఎవరికి తిరుగుతాం, క్రీస్తు వైపు విశ్వాసంతో తిరుగుతాం. తిరిగి ఇదేంటంటే ఆ యొక్క అది అది ఎప్పుడో ఒకసారి మనకు మొదలవుతుంది మన జీవితంలో 1979లోనో 1983లోనో 1983లో ఎప్పుడో మొదలవుతుంది మనకు తెలియదు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం. ఆ క్షణం మొదలుకొని ప్రతి రోజు కూడా మనమేంటి మారు మనస్సునందు ఎదుగుతాం అంటే పాపం చేయాలి కాదు, పాపాన్ని మరింతగా అసహించుకుంటాం, మరింతగా అసహించుకుంటాం, ప్రతిరోజు దాని నుంచి బయటపడతాం, ప్రతిరోజు ఎరుసు మనకు కావాలని ప్రతిరోజు ఎప్పుడైనా ఈ రోజు నేను పవిత్రుడు అయిపోయాను నాకు ఎరుసు అవసరం లేదనే స్టేట్మెంట్ అక్కడ మనకి క్రైస్తవ జీవితంలోకి రాదు. ప్రతిరోజు మనకి ఎరుసు కావాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మ కావాలి, ప్రతిరోజు మనం ఆయన మీద ఆధారపడాలి, ప్రతిరోజు మనం పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకోవాలి.
Very simply, if you can sin and not be convicted, you're not backslidden, you're lost.
ఒకవేళ నువ్వు పాపం చేస్తూ ఆ పాపం నీకు గుచ్చుకోవడం అనుకో, నీవు ఇక్కడ తప్పిపోవడం కాదు పడే విషయం. అసలు నువ్వు మారు మనసే పొందలేదు,
మారు మనస్సే పొందలేదు.
తప్పిపోవడం పక్కన పెట్టి, తప్పిపోయినాడు కాదు, నువ్వు మారు మనస్సే, ఎందుకంటే మారు మనసు పొందినోడికి పాపం ఏం చేస్తుంది?
The Holy Spirit's ministry is to convict of sin.
పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఏంటంటే మన పాపమును ఒప్పింప చేస్తాడు.
And every Christian regularly deals with the Holy Spirit's conviction of sin.
ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ యొక్క పిలుపుకు లోబడతాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పాపమును ఒప్పింపజేస్తాడు. ప్రతిరోజు కూడా ఆయన ఒప్పుకుంటూ ఉంటాడు, విడిచిపెడుతూ
ఉంటాడు. క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్మను చేసే ప్రధానమైన కార్యం ఇదే. కానీ మనం వేరే
Brief? Very brief? Okay, say it, and I'll, and I can, or he can translate. Go ahead, just say it.
I think the three brothers asked questions about the doctrine of Trinity. They're saying that the word Trinity is not mentioned in the scriptures.
So
how do we understand this triune God in the Bible?
So the word Trinity is, we don't find that word in Scripture, but we do see the one God, three persons, all throughout Scripture.
Trinity అనే పదము లేఖనాల్లో కనబడకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం కనబడదు. ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులు అనేటువంటిది లేఖనాల్లో కనబడుతూనే ఉంటుంది. నీకు ఆ ఊరు నచ్చకపోతే నీ ఇష్టం, కానీ లేఖనాలు నీవు
When we're finding it, I'll give them.
Yeah. Last verse of 2 Corinthians.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక ఆఖరి వచనం మనం చూసినట్లయితే చూడండి, 14వ వచనము, 13వ అధ్యాయము, రెండవ కొరింథీయులు 13:14.
ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండునుగాక.
Deuteronomy 6:4, Behold, the Lord our God is one.
ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఇక్కడ మీరు రెండు అంశాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవైపు దేవుడు ఒక్కడు, ఇదే బైబుల్ ద్వితీయోపదేశం 6:4. దేవుడు ఒక్కడు, అట్ ద సేమ్ టైం గాడ్ బైబుల్ ఫాదర్ ఏమంటుంది, గాడ్ అంటుంది. సన్ ఏమంటుంది, గాడ్ అంటుంది. హోలీ స్పిరిట్ ఏమంటుంది, గాడ్ అంటుంది బైబుల్. అట్ ద సేమ్ టైమ్ గాడ్ ఈజ్ వన్ అని కూడా అంటుంది. సో యా
మార్క్ 1:9-11
మార్కు సువార్త 1:9-11 నుంచి 11 వరకు. మార్కు సువార్త 1:9-11 వరకు.
See, in the baptism of Jesus, God the Father saying to God the Son, "This is my beloved Son, in whom I am well pleased." The Spirit.
చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు బాప్తీసు ఇచ్చేటప్పుడు మరి యేసు తండ్రి కుమారుడితో ఉంటాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చి ఆయన మీద వచ్చినట్లు మనం చూస్తున్నాం. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ.
Other verses.
Yeah. So many other passages, I'll mention two.
Inka chaala vakya bhagalu unnai, kaithe nenu rendu vakya bhagalu meeku cheppalani aashapadutunna.
The Great Commission, Matthew 28:18-20, baptizing them in the name of the Father, Son and Holy Spirit.
మరి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మరి ప్రభు మనకి ఆజ్ఞ ఇచ్చాడు సమస్త లోకములకు పరలోకములకు వెళ్లి ఆ యొక్క సువార్తను చెప్పండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసము, తండ్రి యొక్కయు కుమారుని యొక్క.
See,
God is one, దేవుడు ఒక్కడే అని నిరూపించడానికి ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో మీరు బాప్తీసం ఇవ్వండి అని అన్నాడా? అనలేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కకు నామములో ఏకవచనం. ఏంటంటే గాడ్ ఈజ్ వన్ బట్ త్రీ పర్సన్స్ ఇన్ గాడ్ హెడ్. చివరిగా
there are certain truths that are essential that if you deny them you cannot be a Christian. The Trinity is one of those truths.
కొన్ని సత్యాలు ఎంత ప్రాముఖ్యమైనంటే వాటిని నీవు తిరస్కరించడానికి వీలు లేదు. ఒక అలాంటి త్రిత్వము అనేటువంటి ఈ యొక్క లేఖనంలో రాయబడినటువంటి, స్పష్టంగా రాయబడినటువంటి విషయాన్ని నీవు తిరస్కరించినట్లయితే నీవు క్రిస్టియన్ అని నిన్ను పిలుచుకోవడానికి అవకాశం లేదు, నీకు హక్కు లేదు.
In fact, if God is not triune, one God, three persons, he cannot save you.
ఒక విషయం చెప్తున్నానండి, దేవుడు త్రియేకుడు కాకపోతే దేవుడు నిన్ను రక్షించలేడు.
Because Ephesians 1:3-14, please don't read the whole thing now, but it says the Father planned our salvation, the Son accomplished our salvation, the Spirit applies our salvation.
చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 3:14 మీరు చదువుకుంటే ఈ మూడు విషయాలు మీరు చాలా స్పష్టంగా, మొట్టమొదటిగా దేవుడు ఈ యొక్క రక్షణ ప్రణాళికలే, ఆయన
అనాది సంకల్పం,
అనాది సంకల్పం ఆయన రక్షించాడు,
అనాది సంకల్పాన్ని
కలిగి ఉన్నాడు.
యేసు ప్రభువు ఏదైతే ఆయన సంకల్పం, తండ్రి అయితే ఏదైతే సంకల్పించాడో దాని కుమారుడు నెరవేర్చాడు, ఏదైతే కుమారుడు నెరవేర్చాడో దాని పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, అన్వయిస్తున్నాడు, అత్వయ చేస్తున్నాడు,
సత్యాన్ని
వెలిగింపజేస్తున్నాడు.
The Father did not die on the cross for your sins. The Holy Spirit did not die on the cross for your sins.
గమనించండి, తండ్రి నీ యొక్క పాపము కొరకు శిలువలో మరణించలా, అంటే పరిశుద్ధాత్మ నీ యొక్క పాపము కొరకు శిలువలో మరణించలా.
But the person if the person who died on the cross for your sins is less than God, then he cannot reconcile you to God.
ఎవరైతే నీ యొక్క పాపముల కొరకు సిలువలో మరణించిన వ్యక్తి దేవుడి కంటే తక్కువ వాడైతే నిన్ను రక్షించడానికి శక్తి ఆయనకు లేనట్టే.
And if the person who applies that salvation to your life is less than God, then he cannot bring you to God.
ఎవరైతే ఆ యొక్క సత్యాన్ని నీ యొక్క హృదయాన్ని నీ యొక్క హృదయానికి వెలిగింపజేస్తున్నాడో ఆయన దేవుడిగా ఉండేటువంటి అర్హత లేకపోతే ఆ వ్యక్తి నిన్ను దేవుడి దగ్గరికి తీసుకొని రాలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాకపోతే ఆయన మిమ్మల్ని తండ్రి దగ్గరకు తీసుకొని రాలేడు.
We could either give them the creation account, the spirit hovering over the water, and then let us make man in our own image.
ఆదికాండం 1:26 చూసినట్లయితే చూడండి, దేవుడు మన పూర్వం బహువచనం మన స్వరూపమందు పోలిక చెప్పిన మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కంపేర్ చేయండి. జెనిసిస్ ఆదికాండము 1:26 ని ఒక పక్కన పెట్టుకోండి, ద్వితీయ ఉపదేశ కాండము 6:4 ఇంకో పక్కన పెట్టుకోండి. ఆదికాండము 1:26 ఒక పక్కన పెట్టుకోండి, ద్వితీయ ఉపదేశ కాండము 6:4 ఇంకో పక్కన పెట్టుకోండి. ద్వితీయ ఉపదేశ కాండం ఏమంటే గాడ్ ఈజ్ వన్, రైట్? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్లూరల్. సో ఈ రెండు సత్యాలు కూడా దేవుని వాక్యం బోధిస్తుంది. అయితే స్వామి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనం దేవుడిని అర్థం చేసుకున్నాం కాబట్టి నమ్ముతున్నాం కాదు, విశ్వాసం ద్వారా బైబిల్ ఏం చెప్తుందో దానికి మనం లోపడాలి. కానీ లాజిక్ కి మనం లోపడటం కాదు, లాజిక్ గారికి కావాల్సింది. మనకు కావాల్సిందంటే బైబిల్ స్పష్టంగా దేవుడి వాక్యం ఏమిటి చెప్తుందో దానికి మనం తలపాలి తప్ప మనకు నచ్చలేదని చెప్పి నీ పక్కన పెడితే అది పావులు పుస్తకం కాదు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లేఖనను మనకు అనుగ్రహించాడు, దాన్ని ఉన్నది ఉన్నట్టు మనం స్వీకరించాం. మనం నచ్చినా నచ్చకపోయినా, విశ్వాస బై ఫెయిత్ వి బిలీవ్ ఇన్ గాడ్, నాట్ బై అండర్స్టాండింగ్, నాట్ బై లాజిక్.
కొన్ని విషయాలు మనకి అర్థం కావు, అర్థం కానంత మాత్రాన అది సత్యం కాదు అని బైబిల్ నుండి ఉండేది, బయట నుంచి కాదు, బయట విషయాలు కాదు. బైబిల్లో చాలా విషయాలు మనకు అర్థం కానీ ఉన్నాయి, ముఖ్యంగా ఈ త్రిత్వం గురించి. ఎంత చెప్పినా గానీ ఇన్ని రెఫరెన్సులు చూసినా గానీ నా మన మనసు 100% ఓ అందం అందం. ఎందుకనంటే మన బుర్ర అంతే, అయినంత మాత్రాన ఇది లేదు అనడానికి దయచేసి ఈ విషయం ఎంత నేర్చుకున్నా గానీ నాకు చాలా తక్కువే అర్థమైంది చెప్తాం అని. కానీ అది దేవుడు వాక్యం చెప్తుంది కనుక మనం
నమ్మాలి.
దీని కష్టపడుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ యు
యా మేబీ వి విల్ డు టూ మోర్ యా
ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని వీరును దేవతలు అనబడిన వారు కనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశం అనేది భూమి ఉన్నాయనో దేవతలు అనబడినవి విన్నదో మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగిన ఆయన ఆరోగ్యము మనం ఉన్నాము.
ఇప్పుడు
రెండు రకాల మనుషులు రెండు రకాలు ఉంటారు. ఏంటంటే ఒకటి నచ్చకపోతే అంగీకరించారు, మనకి నచ్చక నచ్చకపోవటం కాదు, ఇది సత్యమా కాదని మనం నిజంగా ప్రశ్నించుకోవాలి. లేజీగా ఉండి సోమరిపోతనంగా ఉండి బైబుల్ చదవకుండా నీ లక్ష్యం పట్టుకుని ఎలాడతా అదే ఉంటాడు నీవు నువ్వు ప్రశ్నించుకోవాలి అని తప్ప నిజంగా యథార్థంతో నిజాయితీతో లేఖనాల దగ్గరికి వచ్చి పరిశీలించి ఏం చేశారు పరిశీలించకుండా క్వశ్చన్ అడుగుతాం, పరిశీలించకుండా క్వశ్చన్ అడుగుతాం, లేకపోతే నీకు ఏదో ప్రూవ్ చేసుకోవాలని క్వశ్చన్ అడుగుతాం. లేకపోతే నీవు మూర్ఖంగా ఉన్నావని చెప్పి క్వశ్చన్ అడగవద్దు. నేను నువ్వు లేఖనాలకి సబ్మిట్ చేసుకో, లేఖనాలను మోకాలించాల్సిందే తప్ప లేఖనాలు నువ్వు కింద పెట్టుకోవడానికి కుదరదు. లేఖనాలు చెప్పి నువ్వు వినవలసిందే. పెద్ద పెద్ద ప్రవక్తల దగ్గర నుంచి ఆ పోస్టుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని నమ్మిన వాళ్ళు. ఈ రోజు కొత్తగా కనుక్కున్నానని చెప్తే అది అసత్యం. ఇలా అందుకే ఇలా చెప్పాను, సత్యము అసత్యం ఉంటుంది. అసత్యాన్ని బోధించినట్లయితే దాన్ని నువ్వు లెక్క చెప్పాలి. కనుక నచ్చడం నచ్చకపోవడం కాదు, ఇదేం చెప్తుంది, దీనికి మనం లోపడాలి. సో మనం యొక్క జీవితం అంతా మనం లోపడాలి. పరిశీలించండి, ఆ నుంచి పక్కన పరిశీలించండి. ఈ యొక్క సిద్ధాంతం బైబిల్లో క్లియర్గా చెప్పబడిందో లేదు, చెప్పబడకపోతే అందరూ కూడా మీరు కొత్త కనుక్కున్నట్టే, మీరు ఒక కొత్త వరవాడిని
సృష్టించినట్లే చూస్తాం. క్రిస్తం గురించి పరిశుద్ధాత్మ దావీదు అంత అజ్ఞాన కాలంలోనే, అప్పుడు బైబిల్ లేదు, బైబిల్లో కేవలం 5 పుస్తకాలు, మొదట 5 పుస్తకాలు ఉన్నాయి. అంత అజ్ఞాన కాలంలో, అంత పురాతన కాలంలోనే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నాడు, కుమారుని గురించి తెలుసుకున్నాడు, తండ్రి గురించి తెలుసుకున్నాడు. అంత అజ్ఞాన కాలం, ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్ ఉన్నా మనకి ఇంకా ఎక్కడో ఉన్నాం.
నేను నేను పరిచర్యకు పిలువబడ్డాను అని నాకు ఎట్లా తెలుస్తుంది? హౌ డు ఐ నో దట్ ఐఎమ్ కాల్డ్ టు ద మినిస్ట్రీ?
ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కాలింగ్ యూ టు ద గాస్పెల్ మినిస్ట్రీ, ద హోలీ స్పిరిట్ విల్ ఆల్సో టెల్ గాడ్స్ పీపుల్ that you're called to the gospel ministry, and they will tell you that you're called to the gospel ministry.
You just translate.
పరిశుద్ధ చూడండి, నీకు దేవుని పిలుపుందా లేదా అనేది తెలుసుకోవడానికి సులభమైన పద్ధతి ఏంటంటే, మొదటిగా పరిశుద్ధాత్మను నిన్ను పిలిస్తే, నిన్ను పిలిచాడని నువ్వు అనుకుంటే, దేవుడు తన ప్రజల అదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలతో కూడా మాట్లాడి ఈ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నానని పరిశుద్ధాత్ముడు తన ప్రజలకు కూడా తెలియదు. వాళ్ళు చెప్తారు నిన్ను దేవుడు పిలిచాడా లేదని. రెండు, ఒకటి నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు, అలాగే దేవుని ప్రజలతో కూడా మాట్లాడి అయినా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు అని అటు నుంచి కన్ఫర్మేషన్ వస్తాను. రెండే పిలుపులు ఉన్నాయి, ఒక సేవా పిలుపు, ఒకటేమో రక్షణ పిలుపు. ఓకే, రక్షణ పిలుపు గురించి ఆల్రెడీ అయిపోయింది. సో పిలుపు చూడండి, మంచి ప్రశ్న అడిగారు తమ్ముడు, అది ఇది మిస్టే చేస్తాం మనం. దేవుడు తన బిడ్డలుగా తన సంఘంలో తన పరిశుద్ధులుగా ఉంటాను దేవుడు పిలిచాడు. ఆ పిలుపు పరిశుద్ధుల పిలుపు, సేవ పిలుపు.
Yes, that was my next comment. Yeah, thank you.
I think you could have a question in hand. పరిశుద్ధాత్మ నన్ను పిలిచాడు అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలని, ఆయన ఆకాశం నుంచి పిలుస్తారా, అంటే మేకల నుంచి పిలుస్తారా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చెప్తాం.
Okay, but friends, the Holy Spirit will not write the answer in the sky, in clouds, and he will not write it on the wall like he did in the Old Testament. Okay? The way you and God's people will know you're called to the ministry is it will be totally consistent with God's word, particularly the call to gospel ministry. You will demonstrate the gift to minister the gospel to God's people. And you will have a burning passion to preach the true gospel to the people of God. Nothing else. Like Paul, I am under compulsion. Woe is me if I do not preach the gospel. You will know that you're called to the biblical gospel, and God's people will say, yes, brother, that is the true gospel, not your own made-up gospel. That's how the Holy Spirit will tell you. That's how the Holy Spirit will tell them. It will be perfectly consistent with the true gospel.
Certainly.
పరిశుద్ధాత్ముడు పిలిచినప్పుడు ఆకాశంలోనో గోడ మీద ఎక్కడో జాకబు నేను నిన్ను సేవ పిలిచానని ఆయన వచ్చి ఆయన చేతితో రాయడు, ఎక్కడ అలా జరగదు. కానీ మన వాక్యంలో నుండే, బైబిల్లో నుండే దేవుడు మనల్ని, పరిశుద్ధాత్ముడు మనల్ని పిలుస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. దానికి ఒక రుజువు ఏంటంటే, పౌలు అంటాడు కదా, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదని అంటాడు కదా. అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పిలిస్తే ఆ రకమైన క్రియ నీ లోపల నీ జీవితంలో జరిగి నువ్వు ఆ సువార్త చెప్పకుండా ఉండలేవు. అంటే ఈ రకంగా మనం మొదటిగా దేవుని పిలుపును అర్థం చేస్తాం. అంతేగాని ఎక్కడో రాయడు లేకపోతే ప్రవచనం, అంటే వాటి మీద మనం ఆధారపడదు. బట్ అసలైనటువంటి నిశ్చయమైనటువంటి పిలుపును అర్థం చేసుకున్న విధానం ఇది అన్నమాట. నేను ముందుగా చెప్పినట్టు దేవుడు ప్రజలు కూడా నీ దగ్గరకు వచ్చి చెప్తారు, దేవుడు నేను పిలిచాడయ్యా, దేవుడు నేను పిలిచాడయ్యా.
So simply, you will have a passion to preach the true gospel, and the people of God will affirm that you are preaching the true gospel.
పరిశుద్ధాత్మను ఆ విధంగా నిన్ను పిలిచాడని నువ్వు పిలిచినప్పుడు నువ్వు చెప్పకుండా ఉండలేవు, నువ్వు ప్రకటిస్తావు నిజమైన సువార్త, సత్య సువార్తను ప్రకటిస్తావు. సత్య సువార్తను ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే విన్నారో వాళ్ళు వచ్చి నీ దగ్గరకు వచ్చి చెప్తారు, నువ్వు చెప్పేది సత్యమయ్యా, నిజమయ్యా అని నీ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు అది కన్ఫర్మేషన్, అంటే నిశ్చయత.
మన అంశం ఏంటంటే కాపర పిలుపు కదా. మరి యేసు ప్రభు సమస్త భారం మోసుకుంటున్న ప్రజలారా మీరు కూడా నా యొక్క క్రమాన్ని పిలిచాడు కదా అంటున్నారు. మరి రెండు పిలుపులు అట్లా, ప్రజల్ని పిలిచాడు, కాపర్ని పిలిచాడు కదా.
నేను ఇప్పుడే చెప్పానంటే ఆ తమ్ముడు అడిగాడు బేరడు, అది రక్షణ పిలుపు. అందుకనే మనతో వచ్చిన పెద్ద బాధ ఏంటంటే కూర్చొని వాక్యం సిస్టమేటిక్ గా చదవకపోవటం వల్లే. ఇంతకు ఇంకో బ్రదర్ అన్నాడు, ఇక్కడేమో దేవుడు ఒక్కడే అని అన్నా. ఆ ఒక్క మాటను చేసుకుని మరి ఒక దేవుడు అన్నా, మరి చిత్తం ఏంటి, ఎంత గందరగోళ స్థితిని ఇన్ని సంవత్సరాలు 20, 30, 40 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు, మన సేవకులు ఏమి నేర్పిస్తున్నారండి. అందుకేనండి ఈ భారంతోనే నిన్న చాలా కోపంతో చెప్పాను, నా మీద ఎంతమంది ఆయాసపడ్డారో నాకు తెలియదు కానీ ఇంత గందరగోళ స్థితి, అరే ఈ ఇన్ని వేల మంది లక్షల మంది పాస్టర్లు మన సంఘాల్లో ఏమి నేర్పిస్తున్నారు, సేవలు ఇన్ని సంవత్సరాలుండి నిన్న కాకం ఉన్న వచ్చేవాడు అడిగే ప్రశ్నలు మీలో చాలా మంది అడుగుతున్నారు. ఎంత దుఃఖకరం అంటే, కారణం మనం చెప్పుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాం సంఘంలో ఉన్నామని, మనకి బైబిల్ ఏమీ తెలియదు, ఏమీ
తెలియదు.
అయ్యా చెప్పినట్టు బైబిల్ చదివే అది లేదు. అయ్యా అంటాడు మన ముక్కంతా బైబిల్లో ఉండాలంటే, ఇప్పుడు బైబిల్లో ఉండాలంట మన ముక్కు లేక.
సంఘ కాపరిగా సేవ చేస్తూ అనగా దేవుని సేవ చేస్తూ ఈ సమాజంలో ఇతర వ్యాపార లావాదేవీలు చేయవచ్చా?
మ్యాన్ హూ ఇస్ కాల్డ్ బై గాడ్ కెన్ హీ డూ ఏ సెక్యులర్ జాబ్ ఆర్ ఏ బిజినెస్ ఆర్ కెన్ హీ డూ
బిజినెస్?
మీరు ప్రశ్నించిన వాళ్ళు పర్టికులర్ గా బిజినెస్ గురించి అడుగుతున్నారా, లేదా ఏ పని గురించి అని అడుగుతున్నారా చెప్పండి. అవును చేయొచ్చు, తప్పలేదు. ఎందుకంటే పౌలు గారి మనకు పెద్ద ఉదాహరణ, గొప్ప ఉదాహరణ. పౌలు గారు గుడారాన్ని తయారు చేసి అమ్ముకుంటూ తన అవసరాల కోసం ఆ పని మీద ఆధారపడి సేవ చేశాడు.
So in our example, just to use our example from the United States, Pastor Jordan is fully supported by the church. Two other pastors are partially supported by the church. Me and another pastor, we're not supported financially by the church. We make our living outside of the church. Also pastors.
Only me, only two part-time, two no-time.
అయితే ఈ సంఘానికి ఐదుగురు పాస్టర్లు ఉన్నారు. ఆ ఐదుగురులో ఈ ఒక్కరికే ఫుల్ సపోర్ట్ చేస్తారు అన్నమాట. సంఘమే ఐదుగారు అవసరాలన్నీ తీరుస్తారు. మిగిలిన నలుగురులో ఇద్దరేమో ఇద్దరికి సగం సగం సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 10,000 ఖర్చు, 5,000 ఖర్చు అయితే 2,500 మాత్రం సంఘం వేస్తుంది. 2,500కి ఆయన బయట ఏదో చిన్న పని చేస్తూ సేవ చేస్తుంది. ఈ ఐదారైతే రూపాయి కూడా సంఘం నుంచి తీసుకుంటలేదు. పనిచేస్తూ ఈ ఐదారులతో కలిసి ఈయన జిమ్ గారు ఫుల్ టైం, అంటే ఫుల్ టైం అంటే పని చేస్తూ రూపాయి తీసుకుంటున్నారు సంఘం నుంచి సేవ చేస్తున్నాడు.
సో బ్రదర్, for him to come on this trip, he had to take, he has very limited vacation from his job. He builds buildings. He had to use that vacation from that job to come here.
Chudandi, ee ayyaru oka nirmana company lo, ante real estate company lo, building lu katte company lo pani chestadu. Eeki selavulu undamanta, aithe samvatsaraniki edo konni selavulu istaranta. Aa selavulu upayoginchukoni ippudu భారతదేశం నుంచి పని మంది జీతం రాదు. అర్థమైందా? అంటే ఎంత త్యాగం చేస్తున్నారు. దయచేసి ముఖ్యంగా ఒక్క విషయం, మన దేశంలో ఈ సేవకుడు పనిచేయాలా పనిచేయకూడదు అనే దాని మీద చాలా గందరగోళ పరిస్థితి ఉంది. దాని గురించి స్పష్టత మనకి లేదు. కొంచెం అంటే అమెరికాలో వాళ్ళకు ఉండే పరిస్థితులు అవి వేరు, మనకుండే పరిస్థితులు వేరు. వాళ్ళకున్న రిసోర్సెస్ ఏమంటారు, వనరులు. వాళ్ళు ఎక్కడైనా ఇంకోటి అమెరికాలో ఏంటంటే బాత్రూములు కడిగే పని చేసిన వాడు కూడా విలువ ఉంది. మన మోడీ వెళ్ళి ఆస్ట్రేలియా ఇది అన్నాడు, మా దేశంలో అలా లేదని చెప్పాడు. అంటే తక్కువ పని చేసిన వాళ్ళే ఒక రకంగా చూడటం, ఎక్కువ పని చేసిన వాళ్ళే ఒక రకంగా చూడటం అనే గొప్ప భేదం మన దేశంలో ఉంది. అందుకని మన ఆలోచన విధానం పని పట్ల చాలా వేరుగా ఉంది. వీళ్ళేంటంటే ఏ పని దొరికితే ఆ పని చేయటం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మనం అలా కాదు. అదైతేనే చేస్తా, ఇదైతేనే చేస్తా, ఇదైతే నా స్థాయికి తక్కువ అనే విధానం. వీటన్నిటిని బట్టి మనకి చాలా గందరగోళ స్థితి. సేవకులు పనిచేయాలా వద్దా, తర్వాత సంఘస్థులు కూడా సరైన అవగాహన లేక పార్టీ ఏదైనా పనిచేసాడంటే ఈయనకు విశ్వాసం లేదు, దేవుడు పోషిస్తాడని. అది ఎవరో చెయ్యం, సేవకులు పోషించరు, పని చేయనివ్వరు. ఏం చేయాలి సేవకులు? చాపాలి మధ్యలో.
అయితే ఒక ఏంటంటే, దేవుడు మన యొక్క మోటివ్స్ ని చూస్తాడు. మోటివ్ మన యొక్క ఉద్దేశం ఏంటి. నువ్వు వ్యాపారం చేయాలన్నా పాస్టర్గా ఉంటా, లేదా జాబ్ చేయాలన్నా నీ ఉద్దేశం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అంటే నీకు వచ్చే డబ్బులు సరిపోట్లాగా నువ్వు చేస్తున్నావా, లేకపోతే నీవు ఇంకా సంపాదించుకోవాలని చేస్తున్నావా? రెండుకి చాలా తేడా ఉంది. నీవు నీ యొక్క కుటుంబ అవసరాలకు నీట్ అవ్వడానికి నువ్వు చేస్తున్నావా, లేకపోతే ఉన్నదాంతో సంతృప్తి లేకుండా ఇంకా 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 ఇంకా? అది తప్పు. దట్స్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. నీవు నీవు నీ యొక్క ఉద్దేశం కరెక్ట్ గా ఉద్దేశం దేని మీద ఉంది? మనీ మీద, మనీ మీద ఉంది. వాళ్ళు సేవ చేయలేరు, వాళ్ళు సేవకి సేవ మీద వాళ్ళ మనస్సు లేదు, వాళ్ళ మనసు అంతా డబ్బు మీద ఉంది. అందుకనే ఇది ఒక సేవ ఏమో పార్ట్ టైం, ఇదేమో ఫుల్ టైం. ఇది పార్ట్ టైం, ఇది ఫుల్ టైం. కానీ పిలువబడిన వారికి ఇది ఫుల్ టైం, ఇది పార్ట్ టైం. సో అది మీకు తెలుసు. ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్న మనకి ఎవరు అవసరం లేదండి, దేవుని వాక్యం మన మనసు సాక్షించాలి. దేవుని వాక్యం మనకు డౌట్ క్వశ్చన్ కూడా అడగడం అవసరం లా. మన మన మనస్సాక్షి దేవుని వాక్యం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం చెప్తుంది, నన్ను దేవుని వాక్యం లోబడితే చాలు, సరి చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే, దేవుని వాక్యానికి లోబడేటువంటి ఆ యొక్క బుద్ధి ఉంటే చాలు, మన జీవితాలు, మన సంఘాలు, మన కుటుంబాలు బాగుపడతాయి.
అమెరికాలో సేవ చేసి వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ఎంత అవసరం ఆ నెల బడ్జెట్ అంత మట్టుకు చేసుకుని మిగిలిన టైం అంతా సేవకు ఖర్చు పెడుతున్నారు. మరి ఆ తర్వాత భవిష్యత్తు ఎలాగంటే దేవుడు చూసి అదనమాట. ఆ రకమైన విధానం ఏంటి మనకు సమస్య ఉంది.